దైవజనులు ఎం ఇమానుయేల్ గారు వాక్య సందేశాన్ని అందిస్తారు.
ప్రభునందు ప్రియులైన హెబ్రోను సందేశాలు వింటున్న ప్రేక్షకులకు ప్రభు అయిన యేసు అమూల్య నామమున కృతజ్ఞతాభివందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని కృపచేత ఆయన వాక్యాన్ని ధ్యానించే మహాభాగ్యం, ఈ గొప్ప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయకముందు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవును ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రియరక్షకుడైన క్రీస్తు ప్రభు అమూల్య నామమున మీ ఘననామాన్ని స్తుతించి కొనియాడి కీర్తిస్తూ ఉన్నాం. ఎన్నటెన్నటికీ మీ నామం శ్రేష్టమైంది ప్రభువ. లోకంలో నుండి మీ బిడ్డలైన మమ్మల్ని ఏర్పరచుకుని మీ కొరకు రాజులుగా రాజ్యముగా యాజకులుగా చేసి మిమ్మల్ని ఘనపరిచే మహద్భాగ్యము దయచేసినందుకు స్తోత్రములు. మా ప్రియులైన ప్రేక్షకులను దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులనుగా చేయండి, ఆత్మ సంబంధంగా ఫలించువారుగా దీవించండి. మీ కరుణాహస్తం వారికి తోడుగా ఉంచి దినదినం వర్ధల చేయమని, దీర్ఘాయువు చేత వారిని తృప్తిపరచమని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమీన్. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో ఇశ్రాయేలు యొక్క మొదటి రాజు సౌలు, ఆయన జీవితం చాలా శ్రేష్టమైంది. జీవిత ఆరంభం చక్కని ఆరంభం ఉంది. ఆత్మీయతతో ఆరంభం చేశాడు, ఆత్మానుసారంగా ఆరంభించాడు, కానీ శరీరానుసారిగా లోకస్థుడుగా ఆత్మీయంగా దిగజారిపోయిన వాడుగా జీవితాన్ని ముగింపు చేసి విచారకరమైన ముగింపును జీవితంలో ఎదుర్కొన్నాడు. ఆరంభంలో చాలా బాగున్న శ్రేష్టమైన విశ్వాసిగా కనిపిస్తున్నాడు. ఆయన బెన్యామీను గోత్రికుడు ఈ సౌలు. బెన్యామీను అంటే వాళ్ళ తండ్రే చెప్పాడు చక్కని మాట, అనగా యాకోబు. చీల్చే తోడేలు అన్నాడు ఆదికాండం 49వ అధ్యాయంలో. బెన్యామీను చీల్చున్నట్టు తోడేలు, అలాంటి క్రూరమైన మనిషి బెన్యామీన్. ఆ సంతతంతా అంతే, మన గృహానికి పెద్ద, మన వంశానికి పెద్ద సాతానుడు. వాడు కూడా చీల్చేవాడే. మనుషులను చీల్చి, కుటుంబాలను చీల్చి, సమాజాన్ని చీల్చి, ముక్కలు చేసి నాశనం చేసేవాడు. ఈవేళ మీ కుటుంబం దెబ్బతిన్నది, చీలిపోయింది, మనిషిలో శాంతి సమాధానం లేదు అంటే ఆ చీల్చే తోడేలు వంటి బెన్యామీన్ కారకుడు. అనగా బెన్యామీన్ అనగా వాడిలో ఉన్న దుష్టుడు సాతాన్. సాతానుడు మనుషులను పాడు చేస్తున్నాడు, కుటుంబాలను నాశనం చేస్తున్నాడు, చీల్చివేస్తున్నాడు, సంఘాలను కూడా చీల్చివేస్తున్నాడు. పరిశుద్ధాత్మ కార్యం చక్కగా అనేక సందర్భాల్లో సంఘాల్లో వ్యక్తుల్లో కనిపిస్తూ ఉంటే సాతానుడు కార్యం కూడా కనిపిస్తుంది. పరిశుద్ధాత్మ ఐక్యతను కలిగించేవాడు, ఆత్మ కలిగించు ఐక్యత. సాతానుడు చీల్చివేసేవాడు, చీలిపోవడం, సంఘాలను చీల్చడం, మొక్కలు చేయటం, ఇది పరిపాటి అయిపోయింది. అలాగు సంఘాలను పాడు చేసి కూడా దేవుని సేవ చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం, అది సాతానీయమైన లక్షణం. సిగ్గుపడవలసిన విషయంలో అతిశయించడం దేవుడు మెచ్చుకోడు. సౌలు జీవితం ఆరంభంలో చాలా చక్కగా ఉంది. ఉన్నతమైన స్థితికి వచ్చాడు సౌలు, కీషు కుమారుడైన సౌలు. ఇతడు కూడా అపోస్తుడైన పౌలు వలె బెన్యామీను గోత్రికుడు, కానీ చీల్చే స్వభావాన్ని పోగొట్టుకోలేదు. దావీదును కూడా తరువాత చీల్చి ముక్కలు చేద్దామని అనుకున్నాడు. ఇశ్రాయేలు సామ్రాజ్యం దేవుని బిడ్డలు చీలిపోయారు, దెబ్బతినిపోయారు. ఆత్మీయంగా భ్రష్టులవడానికి ఈ సౌలే కారకుడు. అయితే ఆరంభం అలాంటిది కాదు, ఎంతో చక్కని ప్రారంభం ఆయన జీవితంలో మనం చూస్తాం. సౌలు జీవితం చాలా సాధువుగా, మృదువుగా, తగ్గింపుతో, వినయ విధేయతలతో మనం గమనిస్తాం. కానీ విచారకరమైన విషయం అంటే సౌలుకి దేవుడు తెలియదు, దైవజనుడైన సమూయేలు తెలియదు, సమూయేలు ఇల్లు తెలియదు. ప్రార్థన దైవశక్తిని ఎరుగని వాడు సమూయేలు. సౌలునకు దేవుడు తెలియదు, దైవజనుడు తెలియదు, దైవజనుడి ఇల్లు తెలియదు. సౌలునకు ఆరాధన క్రమం కూడా తెలియదు. దేవుడంటే అసలు తెలియని వాడు. అలాంటి వాణ్ణి దేవుడు సౌలును తన కొరకు ఏర్పరచుకున్నాడు. మనం కూడా మునుపు దూరస్థులం, దేవునికి వ్యతిరేకులం, విరోధులమై ఉన్నామని రోమాపత్రిక 9వ అధ్యాయంలో పౌలు చెబుతున్నాడు 5, 6, 7 వచనాల్లో. శత్రువులమై ఉన్నాం, విరోధులమై ఉన్నాం, కానీ ప్రభు తన మహాకృపచేత మనను క్రీస్తునందు ఏర్పరచుకొని రక్షించాడు. అలాంటి రక్షణ భాగ్యం సౌలులో మనం గమనిస్తాం. సౌలు జీవితాన్ని చూస్తే ఆరంభంలో చాలా భక్తిహీనుడిగా కనిపిస్తున్నాడు, కానీ ఎంతో ఓర్పు వినయ విధేయతలు కలిగిన శ్రేష్టమైన విశ్వాసిగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులందరూ సమూయేలుకు ఒక మనవి చేశారు. 8వ అధ్యాయం 5వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం, సకల జనుల మర్యాద చొప్పున ఒక రాజును నియమింపుము. ఇది చాలా విచారకరమైన కోరిక. కోరికలు అనేకమైనవి ఉంటాయి, ఉండవచ్చు, కానీ దేవునికి వ్యతిరేకమైన కోరిక ఉండకూడదు. నీ జీవితాన్ని నాశనం చేసే కోరిక నీలో ఉండకూడదు. నిన్ను పాడు చేసే ఏ కోరిక నీకు ఉండకూడదు. సౌలును, దేవుని ప్రజలను కూడా పాడు చేసే దౌర్భాగ్యపు కోరిక, సకల జనుల మర్యాద చొప్పున రాజు. దేవుని చిత్తం ఏమిటి అంటే ఇశ్రాయేలీలను ప్రభువే పరిపాలన చేయాలి. లోకస్తులు అందరికీ ఉన్నట్టుగా ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉండకూడదు. ఒక రాజు దేశాన్ని నడిపించినట్లుగా ఇశ్రాయేలీలకు ఉండకూడదు. దేవుడే నడిపించేవాడుగా ఉండాలి. అది దేవుని కోరిక. సమయానుకూలంగా ఎవరు దేవుని ప్రజలు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించవలసింది, ఎక్కడ యుద్ధాలు చేయవలసింది, ఎక్కడ యుద్ధాలు ఆపివేయవలసింది దేవుడే నడిపిస్తూ ఉంటాడు తన ప్రవక్త ద్వారా. ఆ విధంగా దేవుడు పరలోకము నుండి తన ప్రజలను ఏలాలని కోరుకున్నాడు. కానీ దేవునికి వ్యతిరేకమైన కోరిక ఇశ్రాయేలీయులు కోరారు. సకల జనుల మర్యాద చొప్పున చుట్టూ ఉన్న ప్రజలను చూచారు. వారి పద్ధతులను కోరుకుని వారి ప్రకారంగా మాకు రాజు కావాలన్నారు. అది విచారకరమైన విషయం. లోక పద్ధతులను అనుసరించొద్దు, లోక ఫ్యాషన్లను అనుసరించొద్దు, లోకస్తులు జీవించినట్టు జీవించొద్దు. మన పద్ధతిలోనికి, దేవుని బిడ్డల పద్ధతిలోనికి లోకం వస్తే సరే, లేనట్లయితే మన పద్ధతిలో మనమే వెళ్ళాలి. లోక సంబంధమైన జీవితం దేవునికి వ్యతిరేకం. వీరందరూ అడిగినప్పుడు సౌలు చాలా ప్రార్థన చేశాడు, దుఃఖపడినంత పని అయిపోయింది. దేవుడు సౌలుతో చెప్పాడు, వారు సమూయేలు నిన్ను తిరస్కరించారు ఇశ్రాయేలీయులు, నన్ను కాదన్నాడు. నిన్ను తిరస్కరించి నన్ను కూడా తిరస్కరించారన్నాడు. రాజును చేయమని అడగటం దేవుని తిరస్కరించినట్లు అవుతుంది. మనం ఏ నిర్ణయం చేసినా దేవుణ్ణి తిరస్కరించకూడదు. పరిశుద్ధాత్మను దుఃఖపరిచే నిర్ణయం ఏది రాకూడదు. దేవుని ఆజ్ఞను భంగపరిచే పని ఏది చేయకూడదు. సమూయేలు నిన్నే కాదు, వారు నన్ను తిరస్కరించారు అని హోషియా గ్రంథంలో మనం చదువుతాం. 13వ అధ్యాయం 10-11 వచనాల్లో, కోపము చేత ఆయన ఒక రాజులను నియమించను అని మనం చదువుతాం. హోషియా గ్రంథం 11వ అధ్యాయంలో, కోపము చేత కోపగించుకున్నాడు ప్రభు. మనం చేసే నిర్ణయాలు, మనం మాట్లాడే మాటలు, మన పద్ధతి, మన క్రమం పరిశుద్ధాత్మని దుఃఖపరచకూడదు. ఆయనకు కోపం తెప్పించకూడదు. ఆయనకు వ్యతిరేకమైన నిర్ణయాలు ఏదీ చేయకూడదు. అందువల్ల వారి నిర్ణయానుసారంగా దేవుడు వారికి ఒక రాజును ఏర్పాటు చేశాడు ఇశ్రాయేలీలకు. కానీ ఆయన సంతోషకరంగా పని చేయలేకపోయాడు. ప్రభు మన కొరకు పని చేయాలని ఆశిస్తున్నాడు, కానీ ఆయన దుఃఖంతో ఆ పని చేసేటట్లుగా ఉండకూడదు. మనం మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటాం, అది మనసులో ఉంటుంది, అది దేవుని చిత్తం అని అందరికీ చెబుతాం. యవనస్తుల వివాహాలు కొన్ని నేను గమనించాను. అబ్బాయి ఎవరో అమ్మాయిని ప్రేమించాడు, అమ్మాయి కూడా అదే అబ్బాయిని ప్రేమించింది. 103వ కీర్తన ద్వారా అబ్బాయిని చేసుకోమని నాకు ప్రేరేపణ కలుగు చేశాడని అమ్మాయి చెప్పింది. అబ్బాయి కూడా 103వ కీర్తనే చెప్పాడు. ఇద్దరికీ 103వ కీర్తన, ఇద్దరికీ దేవుని నడిపింపు అలాగే వచ్చింది. ఇదంతా శరీర సంబంధమైన చెడు జీవితాన్ని ప్రోత్సహించడమే అవుతుంది. ఒకవేళ అది దేవుడు నడిపించాడా, అది దైవ పద్ధతి కాదు. పెళ్లికి ముందు ప్రేమించటం దేవుడు ఒప్పుకోడు. దేవుని ఆత్మ నడిపింపుతో, పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు ప్రార్థన చేస్తూ వెళుతూ ఉంటే దేవుడే కావలసిన జీవిత భాగస్వామిని ఏర్పాటు చేయగలడు. ఆయన చేతరాని వాడు కాడు, నీకు ఆయన సహాయం చేస్తాడు. నీకు అనుకూలంగానే ప్రభు నీ జీవిత భాగస్వామిని సిద్ధం చేస్తున్నాడు. నీవు త్వరపడి ఆయన మాటకు లోబడకుండా, ఇదిగో 103వ కీర్తనని 104వ కీర్తనని దారి తప్పి శరీర కోరికలను నీచ కోరికలను నెరవేర్చుకోవద్దు. దేవుడు మెచ్చుకోడు. దైవజనులు చాలామందిని గమనించాం, వారి మనస్సులో ఉన్న కోరికలను నెరవేర్చుకోవడానికి ప్రభు ఈ వాక్య ప్రకారంగా నన్ను ఆ పని చేయమన్నాడు అన్నాడు. తీరా వాక్య ప్రకారంగా చేస్తే పూర్తిగా ఓడిపోయారు, సిగ్గుపడవలసి వచ్చింది. అందువల్ల దేవుని బిడ్డలు వారి ఆలోచనలో పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు, దేవుని ఆత్మ దుఃఖపడకూడదు. సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలన్నారు, అదే చాలా తప్పైపోయింది. పరిశుద్ధాత్మ దుఃఖపడ్డాడు, దేవుడు అంగీకరించలేదు. ప్రభు అయిన యేసు మనస్సులో బాధ కలిగింది. నన్ను వారు విసర్జించారు సమూయేల్ అని చెబుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలు వారి నిర్ణయాలు, చేసే ప్రార్థనలు, జీవించే జీవిత విధానం దేవుని విసర్జించే పద్ధతిలో ఎక్కడా వెళ్ళకూడదు. మన ప్రతి అడుగు పరిశుద్ధాత్మ సహాయం చేత దేవుని ఘనపరిచే అడుగు వేయాలి, ప్రభువుని మహిమపరిచే అడుగు వేయాలి. శరీర కోరికలను తీర్చుకోవడానికి దేవుణ్ణి ఉపయోగించుకోకూడదు. అలాగూ ఇశ్రాయేలీయులు దారి తప్పి రాజును కోరుకున్నారు. దుఃఖంతో కోపంతో ఇందాక మనం చదివినట్లుగా హోషియా గ్రంథం 13:10-11 చదివినట్లు, కోపము చేత నేను వారికి రాజును నియమించి తిని అన్నాడు. కోపగించుకున్నాడు, ప్రభువు సంతోషించలేదు. మనం చేసే ప్రతి పనిలో ప్రభువు సంతోషించేటట్లుగా ఉంటే అది మా ఆ పని మనకు క్షేమం, దేవునికి మహిమ, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందువల్ల మనం మాట్లాడినా, పనిచేసినా, ప్రార్థన చేసినా దేవుని మహిమపరిచే విధానంలో మనం ముందుకు సాగుదాం. ఇక దేవుడు సౌలును చూచాడు. మనం 9:1 చదివినట్లుగా ఒక భాగ్యవంతుడైన కీషు దొరికాడు. అతడు బెన్యామీను గోత్రికుడు, అతని కుమారుడు, అతను భాగ్యవంతుడే. ఆయన పేరే సౌలు. ఈ సౌలు దేవుని చేత ఏర్పరచుకొనబడ్డాడు. సౌలును గూర్చి శ్రేష్టమైన మాటలు మనం చదువుతున్నాం. ఈయన భాగ్యవంతుని కుమారుడు, క్రీస్తు ప్రభు భాగ్యవంతుడు. భూమి అగాధ లోయలు, భూధర శిఖరములు ఆయనవే. ఎంత ఖరీదవుతాయో, భూమిలో సముద్రంలో ఉన్న శ్రేష్టమైన గనులున్నాయి, ఇవన్నీ ఆయనవే, సమస్తము ఆయనవే. మీ ఆయన ధనవంతుడై ఉండి, 2 కొరింథీ 8:9 ఆయన ధనవంతుడై ఉండి మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. ధనవంతుని కుమారులైన మనం సౌలు వలె దేవుని ఎరుగని వారుగా ఉన్నప్పుడు ప్రభు తన మహాకృప మన పట్ల చూపించాడు. సౌలును కనికరించిన ప్రభు మనలను కనికరించాడు. సౌలును గురించి మనం చదువుదాం. సమూయేలు 9:2. అతనికి సౌలను ఒక కుమారుడు ఉండెను, అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌందర్యవంతుడు, ఎత్తైన వాడు, చక్కని వాడు. ఇశ్రాయేలులో సౌందర్యంలో అతనికి సాటి అయిన వాడు ఎవరూ లేడు. ఇది స్వాభావికంగా పుట్టుకతో అతనికి వచ్చిన సౌందర్యం. దేవుడు తన ప్రజలను ఆయన సిలువ రక్తము చేత కడిగి పాపము నుండి విమోచించి ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని దేవుడు మనకివ్వగలడు. మంచి ప్రార్థనా పరులుగా చేస్తాడు, అదే సౌందర్యం. దేవుని వాక్యాన్ని ప్రేమించేవారుగా చేస్తాడు, అదే ఆత్మ సంబంధమైన సౌందర్యం. మోకాళ్ళ అనుభవాన్ని ఇస్తాడు ప్రభు, అదే సౌందర్యం. దేవుని సంఘాన్ని ప్రేమించే కృపనిస్తాడు, అదే సౌందర్యం. ఇలాంటి ఆశీర్వాదాలు ప్రభు మనకు నిరంతరము దయచేస్తాడు. ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని మనం కోరుకోవాలి, ప్రభువుని ఎక్కువగా ప్రేమించడం నేర్చుకోవాలి. ఈ సౌలు అతనిలో ఉన్న దీన స్వభావాన్ని మనం గమనిస్తే 3 వచనం. సమూయేలు 9:3. ధనవంతుని కుమారుడు మాత్రమే కాక సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధవములు తప్పిపోగా, తండ్రి గాడిద తప్పిపోతే సౌలు వెళ్ళి వెతుకుతూ ఉన్నాడు వాటిని. 3 దినాలు వెతికాడు. ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి తండ్రి ఆజ్ఞ చొప్పున తండ్రికి లోబడ్డాడు. ప్రభు అయిన యేసు కూడా అలాగే మనకు కనిపిస్తాడు. ఆయన తండ్రి ఆజ్ఞ చొప్పున సమస్తమును విడిచి పాపమానవులైన మనందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. పాప భారమును మోసే గాడిల వంటి మన కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. సౌలు కూడా అంత సౌందర్యవంతుడు, సంపన్నుడు, పనివారిని పంపవచ్చు కానీ తండ్రి పని అంటే ఎంత విధేయత. దేవుని పని అన్నా మనకు ఆ విధేయత కావాలి. క్రీస్తు ప్రభు చెబుతున్నాడు, నేను ఎల్లప్పుడూ నా తండ్రి పని మీద ఉండాలి, ఆయన పనే నాకు ఆహారం, ఆయన పనిని జరిగించటం నాకు ధర్మం. అలాగూ పరలోకపు తండ్రి యొక్క పనిని మనం చేసేవారుగా ఉండాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. అది కొంచెం హీనమైన పని అయి ఉండొచ్చు, లోకం దృష్టిలో తక్కువదై ఉండొచ్చు, మనుషులు దానిని గొప్ప పనిగా భావించకపోవచ్చు. అన్ని పనుల్లో సువార్త పని, దేవుని పని తక్కువదని అంచనా వేస్తారు. కానీ ఇది శ్రేష్టమైంది. ఎందుకు తక్కువ పని అయిందంటే, ఈ పని చేసేవారు ఆ పనిని అలాగూ నీచమైందిగా చేశారు. ఈ సువార్త పని చేసేవారు సువార్తకు తగినట్లుగా జీవించటం లేదు. దేవుని సువార్తకు తగినట్లుగా జీవించి ప్రభువుని ఘనపరిస్తే సువార్తను నీచమైందిగా భావించేవారు కారు. ఈ దినం దేవుని సువార్త సేవ హేళన చేయబడుతుందంటే సేవకులే దీనికి కారణం. దైవ సేవ చేసేవారిలో సరైన సాక్ష్యం లేకపోవడం, వారి జీవిత విధానం ప్రభువుకు వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, సమాజానికి వ్యతిరేకంగా ఉండడం వల్ల దేవుని సేవ హేళన పాలవుతుంది. అయితే సౌలు చూడండి, ఉన్నతమైన పనిని ఎంచుకున్నాడు. తండ్రి ఏ పని అప్పగిస్తే ఆ పని. సౌందర్యవంతుడు, ధనవంతుడు, అన్నీ ఉన్నవాడు, కానీ తండ్రి ఇచ్చిన పని. క్రీస్తు ప్రభు కూడా అదే అన్నాడు, సాధ్యమైతే ఈ గిన్నెలో తాగేస్తాను. శ్రమలున్నాయి, కష్టాలున్నాయి, వీపంతటిని దంచుతారు, రక్తసిక్తమైపోతుంది దేహం అంతా, భయంకరమైన సిలువ మరణానికి అప్పగిస్తారు, అయినా నీ చిత్తమే నెరవేరుస్తాను. తండ్రి చిత్తమును నెరవేర్చిన వాడు సౌలు. గాడిదలను వెతకటానికి వెళతాను, అలాగూ ఎంత తక్కువ పనైనా ప్రభు బిడ్డలు నేర్చుకోవాలి. చిన్న పని కూడా దేవుని సంఘంలో చేయటం నేర్చుకోవాలి. గొప్ప గొప్ప పనులే కాదు, గొప్పగా కనిపించే పనే చేస్తాననకూడదు. దేవుని సంఘములు అన్నీ శ్రేష్టమైన పనులే. మన వంతు పని సంఘక్షేమం కొరకు మనం చేసి ప్రభు నామాన్ని మనం మహిమపరచాలి. ఆ విధంగా గార్ధవములను వెతికే ఆ పనిలో తగ్గింపు జీవితం కనిపిస్తుంది. అనేక పర్యాయాలు సౌలు జీవితంలో శ్రేష్టమైన లక్షణాలు ఆరంభంలో కనిపించాయి, కానీ పోను పోను జీవితం చాలా దుర్భరం, గాఢాంధకారమయమైపోయింది. తన మాటలు, ప్రవర్తన, క్రియల ద్వారా పోను పోను దేవుని ఘనపరచలేకపోయాడు. ఆత్మానుసారమైన ఆరంభం ఉంది, కానీ శరీరానుసారంగా పరిపూర్ణమవుతున్నాడు. అయితే సౌలు ఆరంభంలో, ఇంకా ప్రారంభంలో అంత గొప్ప దైవజనుడు, నాటికాలపు ఇశ్రాయేలు దేశమంతా ఎరిగిన సమూయేలు ప్రవక్త వారికి ఉండడం ఆశీర్వాదం. కానీ సమూయేలు ప్రవక్తను సౌలు చూచాడు. ఒకసారి తండ్రి గార్ధవములను ఎతుకుతూ కనిపించి సౌలు సమూయేలును ఎలా అడుగుతూ ఉన్నాడు. 9:18 సమూయేలు మొదటి గ్రంథం 9:18 సౌలు గవనియందు సమూయేలును కలుసుకొని, దీర్ఘదర్శి ఇల్లు ఏది? దైవజనుడు ఇల్లు తెలియదు, దైవజనుడు సంఘం తెలియదు, అయోమయ అవస్థ. దీర్ఘదర్శి ఇల్లు కూడా ఎప్పుడు ఇంతవరకు వెళ్ళలేదు, దేవునితో అసలు సంబంధమే లేకుండా జీవించిన వాడు. దీర్ఘదర్శి ఇల్లు ఏది? దయతో నాతో చెప్పుమని అడగా సమూహేల్ని అడుగుతున్నాడు. అంటే సమూహేలు ఎవరో కూడా తెలియదు. సమూహేలు కనబడగానే వందనాలయ్యా, దైవజనుడా అని గౌరవించాలి. ప్రజలు ఆ విధంగా భయపడిపోయేవారు సమూహేలు అంటే. కానీ ఎక్కడ ఆయన ఇల్లు? ఏ సమూహేలు గురించి రవంత కూడా సౌలుకు తెలిసినట్టుగా లేడు. సమూయేలు చక్కని జవాబిచ్చాడు. 19:19 సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, దైవజనుడు నేనే. చాలామందికి మనం పరిచయం చేసుకోవలసి వస్తుంది. దేవుని సంఘానికి చాలామంది రారు, తల్లిదండ్రులే వస్తారు. దైవ సేవకుడు ఎవరో వాళ్ళకి తెలియదు, ప్రభు పరిచర్య ఏ విధంగా జరుగుతుందో తెలియదు, సంఘానికి దూరంగా ఉంటారు. దీర్ఘదర్శి ఎవరు? అయోమయ స్థితిలో ఉన్నాడు సౌలు. వాళ్ళ పాస్టరే ఆయనకి తెలియకుండా పోయాడు. దేవుని సంఘంతో, పాస్టర్ గారితో సంబంధం లేనోడు ఆత్మీయంగా ఏం బాగుపడతాడు, ఏం ఆశీర్వాదం పొందుతాడు. ఒక గొప్ప దైవజనుడి ఇంటికి వెళ్ళాను. వారి కుమారుడు ఎదురుగా వచ్చాడు. మీరెవరండి అన్నాడు నన్ను. నా పేరు చెప్పుకున్నాను, నేను ఇమ్మానుయేల్ అన్నాను. కూర్చోండి అన్నాడు. ఈలోపు చిన్నపిల్లలు, ఆ ఊరు చిన్నపిల్లలు వచ్చారు. మా ఊరికి ఆ ఊరికి దాదాపు 150 మైళ్ళ దూరం ఉంటుంది. అయ్యగారు వందనాలు, అయ్యగారు వందనాలు, అయ్యగారు వందనాలు అని చిన్నపిల్లలు అన్నారు. ఆ ఇంట్లో నాకు కూర్చోమన్న ఆయన నేను ఎవరినో అప్పుడు ఆలోచన చేస్తున్నాడు. ఈలోపు వాళ్ళ తండ్రి వచ్చాడు. తండ్రి వచ్చి నన్ను ఆప్యాయతతో పలకరించి కుమారుడికి పరిచయం చేశాడు. దైవజనుడు ఇమ్మానుయేల్ గారు అన్నాడు. అట్లా నా అంకుల్ మీరేనా, నాకు తెలియదు అన్నాడు. చిన్నపిల్లలు గుర్తించారు, నువ్వెందుకు గుర్తించలా? తర్వాత నేను విన్నది ఏమిటంటే, ఆ ఊరిలో చాలా కాలం ఉంటాడు కానీ తాగి తందనాలాడి తిరిగి గుడికి కూడా వెళ్ళడట. వాళ్ళ నానేమో పాస్టర్ గారు, ఆయన గుడికి కూడా వెళ్ళడు. దేవునికి ఇలా దూరం అయిపోతున్న సౌలు ఎంతమంది ఉన్నారు. దైవభక్తి లేని కుటుంబాలు ఎన్నున్నాయి. నువ్వు దీర్ఘదర్శివా, నువ్వు పాస్టర్ గారివా, అందరూ అందరికీ తెలియాలని లేదు. కానీ చిన్నపిల్లలు గుర్తించగలిగిన వాణ్ణి నువ్వు గుర్తించలేకపోతే నీ భక్తి ఏం భక్తి? ఏ విధంగా దిగజారిపోతున్నావు? నీవెక్కడి వాడివి? దయచేసి నాతో చెప్పుమని అడగగా సమూయేలు 9:19 నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందుగా వెళ్ళుడి. నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలెను. రేపు నీ మనస్సులో ఉన్నదంతయు నీకు తెలియచెప్పేదను. సమూయేలు తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. దైవజనుల దగ్గరికి వెళ్ళడం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందటం అది మనకు చాలా శ్రేష్టమైంది. దైవజనులు కూడా జ్ఞాపకం ఉంచుకోవలసింది ఏమిటి అంటే, వారి దగ్గరకు వచ్చిన వారికి వారి మనస్సును పాడు చేయకుండా ప్రభువును గురించిన కృపతో వారి మనస్సులను నింపి పంపించాలి. వారిని ప్రార్థనా పరులుగా ఉండునట్లు తీర్చిదిద్ది పంపించాలి. వారిని భక్తి గలవారుగా మనం చేయాలి. సౌలుకు దేవుడు తెలియదు, ప్రవక్త అయిన సమూయేలు తెలియదు, సమూయేలు ఇల్లు కూడా తెలియదు. ఆయన ఇల్లెక్కడా అంటున్నాడు. దైవజనుడెవరో తెలియదు, సమూయేలు తెలియదు, దేవుడు తెలియదు, ఇల్లు తెలియదు. ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో చాలామంది ఉన్నారు. కనీసం ప్రభువును తెలుసుకోండి, ప్రభు కృపలో జీవించండి, ఆయనను రక్షకుడుగా స్వీకరించండి. తరువాత దైవజనులు, వారి గృహం, దేవుని మందిరం, వీటన్నిటితో సత్సంబంధం కలిగి జీవించాలి. ఇందాక నేను చెప్పిన సోదరుడు ఎందుకు ప్రార్థన చేయలేదు, ఎందుకు గుడికి రాలేదు? లోక సంబంధమైన వ్యసనాల్లో ఉన్నాడు. అలాంటి పాప జీవితం నిన్ను దూరం చేయకుండా చూసుకోవాలి. దీర్ఘదర్శివి నీవేనా, మీ ఇల్లెక్కడ? సౌలు సమూయేలును అడుగుతున్నాడు, మీ ఇల్లెక్కడ? దీర్ఘదర్శివి నీవేనా, సమూయేలు నీవేనా? ఎంత విచారకరమైన విషయం. ఈయన రాజుగా చేసి ఘనపరచాలనే సమూయేలు ప్రయత్నం. దేవుడు ముందుగానే చెప్పాడు సమూయేలుకి, నేను ఏర్పరచుకున్న వాడిని తీసుకొస్తాను, నీవు అతనితో మాట్లాడమని. కనుక దైవజనుడి దగ్గరికి వెళ్ళి, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆశీర్వాదం పొందటం మన యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా ఉండాలి. సమూయేలు చక్కని మాట చెబుతున్నాడు. 9:20 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధవములను గూర్చి విచారపడకము, అవి దొరికినవి. ఇశ్రాయేలీల అభీష్టము ఎవరి యందున్నది? నీ యందును, నీ తండ్రి ఇంటి వారి యందును కదా అనెను. దేవుని అభీష్టం, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీవు దేవుని ప్రేమించటం లేదు. సౌలుతో సమూయేలు చెప్పే మాటలవి. ప్రభువు నిన్ను ఇష్టపడుతున్నాడు, నువ్వు ప్రభువుని ఇష్టపడటం లేదు. ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన అభీష్టమంతా నీలో ఉంది, కానీ నువ్వు ప్రభువును కోరుకోవట్లేదు. దైవజనుడు నిన్ను రాజుగా చేయాలని ఆశిస్తున్నాడు, కానీ దైవజనుడు అంటే ఎవరో నీకు తెలియదు. ఏ దైవజనుడు కూడా ఎవరిని చూచి అసూయతో ఏ పని చేయకూడదు, కక్షతో పగతో ఏ పని చేయకూడదు. అది దైవజనుడు లక్షణం కాదు. ప్రభు మన హృదయంలో ఉంచిన పరిశుద్ధాత్మ సహాయం ద్వారా కలిగిన ప్రేమ చేత దేవుని ప్రజలను దీవించాలి. దేవుని అభీష్టము నీ అందున్నది. సమూయేలు సౌలుతో చక్కగా చెబుతున్నాడు, ప్రభువు నిన్ను ప్రేమించాడయ్యా, నిన్ను ఉన్నతమైన వాడుగా రాజుగా చేయాలనుకుంటున్నాడు, కానీ నీవు దేవునికి దూరమైపోయావు, దేవుని చర్చికి దూరమైపోయావు, దేవుని ప్రవక్త నిన్ను నడిపించే దైవ శక్తి కలిగిన వానికి దూరమైపోయావు, దూరమైపోయిన నీ జీవితం నీకే భారమైపోతుంది. అయినా దేవుడు కృప చూపించి తన అభీష్టం హృదయమంతా నీపైనే ఉంచాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, మనందరినీ ప్రేమిస్తున్నాడు. సౌలును అలాగూ ప్రభు ఆశీర్వదిస్తున్నాడు. మనల్ని కూడా ప్రభు ఆశీర్వదించాలని సౌలు జీవిత ధ్యానం కొనసాగిద్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన తండ్రి, మా ప్రియుడైన ప్రేక్షకులను దీవించండి. మిమ్మల్ని తెలుసుకొని మీ యొక్క హృదయాభిలాషంతా మాపైనే ఉన్నదని గమనించి మీ నామాన్ని మహిమపరిచే కృప మాకు దయచేయమని, మీ ఆశీర్వాదం మా ప్రేక్షకులకు దయచేయమని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం, ఆయనను ప్రేమించి సేవించు ఆయన ప్రజలకు ఇప్పుడు సదాకాలము తోడయుండునుగాక, ఆమేన్. ఇప్పటి వరకు